పర్వతాసన ముద్రలోకి కళ్ళు మూసుకుని రండి. చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో శరీరాన్ని పైకి లాగండి. కూర్చునే శరీరాన్ని పైకి లాగండి. వచ్చిన వాళ్ళు స్థల ప్రదక్షిణ చేసుకురండి. స్థల ప్రదక్షిణ లేచి నుంచి ఒకటి చెప్పండి వాళ్ళకి ఎలా చెప్పు. అది ఎంత సాగదీస్తే అంత మంచిది. శ్వాసను గమనించండి, కళ్ళు మూసుకుని ఉండండి. ప్రాణాయామంలో కళ్ళు మూసుకొని ఉంటాం, ఆసనంలో కళ్ళు తెరుచుకొని ఉంటాం. సాగదీయండి. నిప్పెడితే చేతులు కింద పెట్టి మళ్ళా పైకి తీస్తూ ఉంటారు. నమస్కార ముద్ర ఎంతసేపు ఈ పర్వతాసనం ఉంచి అంతసేపు ఉండండి. ఉండలేని వాళ్ళు మళ్ళ చేతుల కింద దింపేసి మళ్ళీ పైకెత్తుతూ ఉంటారు. కళ్ళు మూసుకుని వినండి. శ్లోకాలు రాసుకున్న వాళ్ళు, శ్లోకాలు కలిపి నాతో పాటు చదువుతూ ఉన్నవాళ్ళు కళ్ళు తెరిచి శ్లోకాలు చదవచ్చు. పర్వతాసనం కంటిన్యూ అవుతుంది. పర్వతాసనం మాత్రం బ్రేక్ అవ్వదు. మరి శ్లోకాలు చూస్తూ చదవాలి అన్నవాళ్ళు మరి తప్పదు. చెయ్యి ఏదో కింద పెట్టడం ఏదో చేయండి మరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చేతులు సాగదీయటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కానీ మీకు ఆ రిజల్ట్ రాదు. ఫలితం రావటానికి చేతులు సాగదీయాలి. కానీ మీ ఓపిక బట్టి మళ్ళీ చాదస్తంగా అక్కడ టెండన్స్ బ్రేక్ చేసుకోకండి. మీ వీలు చూసుకోండి. ఎప్పుడు కూడా ఆసనంలో స్థిరం సుఖం ఆసనం అన్నాడు పతంజలి. స్థిరంగా ఉండాలి, నీకు సుఖంగా ఉండాలి. చూసేవాళ్ళకి కాదు, మీకు సుఖంగా ఉండాలి. అది కంటిన్యూస్ గా చేసుకుంటూ ఉండండి. సుఖంగా లేదు చేతుల కింద పెట్టేయండి. వజ్రాసనంలో కూర్చోలేరు, మామూలుగా కూర్చోండి. కానీ సాధ్యమైనంత వరకు పైకి లాగి ఇలా ఉంచండి. పర్వతాల మీద ఋషులు తపస్సు చేశారు అన్నది ఎంత కరెక్టో నాకు తెలియదు, కానీ పర్వతాసనం లేకుండా అవడు ఋషి అవడు అన్నది మాత్రం గ్యారంటీ. పర్వతాసనం అర్థం అది. పర్వతం మీద కూర్చుని ఉండటం పర్వతాసనం. సింహాసనం మీద కూర్చుంటే సింహాసనం, పర్వతం మీద కూర్చుంటే పర్వతాసనం. అంచేత ఋషులు పర్వతాల్లో గుహల్లో ఉండేవారు అంటే ఈ ఆసనం. అంచేత ఈ శ్లోకాలు పారాయణ జరుగుతున్నంత వరకు, సాధ్యమైనంత వరకు ఇది వేసుకుంటూ ఉండండి. అలసిపోతే తీసేయండి. ఎప్పుడైనా అలసట పనికిరాదు ఆసనాలలో. మీరు స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అది మాత్రం నిరంతరం గుర్తుంచుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాత్మ్యం కృష్ణం నారాయణం వందే. కృష్ణం వందే వ్రజప్రియం. కృష్ణం ద్వైపాయనం వందే. కృష్ణం వందే ప్రధాసుతం. అధ ప్రథమోధ్యాయ. దేవర్షి నారదుడు భక్తిని కలుసుకునుట. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నైమిషేషు తమాసీనం అభివాద్య మహామతిం తథామృతరసాస్వాదకుశలః శౌనకో బ్రవీత్. శౌనక ఉవాచ అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభా సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. మాయామోహ నిరాశశ్చ వైష్ణవై క్రియతే కథం ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాంగతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. శ్రేయసాం యద్భవత్ శ్రేయః పావనానాం చ పావనం కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధునా చింతామణిర్లోకసుఖం సురద్రుస్వర్గ సంపదం. ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. సూత ఉవాచ ప్రీతిశౌనక చిత్తేతే హ్యతో వచ్మి విచార్య చ సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం భక్త్యోగవర్ధనం యచ్చ కృష్ణ సంతోషహేతుకం తదహం తేభి దాస్యామి సావధానతయా శృణు. కాలవ్యాలముఖగ్రాస త్రాస నిర్ణాశహేతవే. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం ఏతస్మాదపరం కించన్ మనశ్శుద్ధ్యైన విద్యతే. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితేషుకే. సుధాకుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమత్. శుకం నత్వా వదన్ సర్వే స్వకార్యకుశలాసురాః. కథాసుధాం ప్రేచ్ఛస్వ గృహీత్వైవ సుధామిమాం. ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం. ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతాం. క్వ సుధా క్వ కథా లోకే క్వ కాచ క్వ బలిర్మహాన్. బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాంజహాసః. అభక్తాంస్తాంశ్చ విజ్ఞాయ న దదౌ స కథామృతం. శ్రీమద్భాగవతీ వార్తా సురాణామపి దుర్లభా. రాజ్యో మోక్షం తదావీక్ష్య పురాధాతాపి విస్మితః సత్యలోకే తులాం బద్ధ్వా తోలయత్ సాధనాం యజః లఘూన్యన్యాని జాతాని గౌరవేణ ఇదం మహత్ తథా ఋషిగణా సర్వే విస్మయం పరమం యయుః మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ పఠనాత్ శ్రవణాత్ సద్యో వైకుంఠ ఫలదాయకం సప్తాహేన శృతం చేతత్ సర్వథా ముక్తిదాయకం సనకాద్యైః పురా ప్రోక్తం నారదాయ దయాపరైః యద్యపి బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్ సురర్షిణా సప్తాహ శ్రవణ విధిః కుమారైస్తస్య భాషితః శౌనక ఉవాచ లోక విగ్రహ ముక్తస్య నారదస్యాస్థిరస్య చ విధిశ్రవే కుత ప్రీతిః సంయోగః కుత్ర తైః సహ సూత ఉవాచ అత్ర తే కీర్తయిష్యామి భక్తియుక్తం కథానకం శుకేన మమ యత్ ప్రోక్తం రహస్యశ్యం విచార్య చ ఏకదా హి విశాలాయాం చత్వార ఋషయోమలాః సత్సంగార్థం సమాయాత దద్రుశుస్తత్ర నారదం కుమారావూచుః కథం బ్రహ్మం దీనముఖః కుతశ్చింతాతురో భవాన్ త్వరితం గమ్యతే కుత్ర కుతశ్చాగమనం తవ ఇదానీం శూన్యచిత్తోసి గతవిత్తో యథా జనః తవేదం ముక్త సంగస్య నోచితం వద కారణం నారద ఉవాచ అహం తు పృథివీం యాతో జ్ఞాత్వా సర్వోత్తమామితి పుష్కరం చ ప్రయాగం చ కాశీ గోదావరీం తథా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం ఏవమాదిషు తీర్థేషు భ్రమమాణ ఇతస్తతః నాపశ్యం కుత్రచిత్ శర్మ మనస్సంతోషకారకం కలినాధర్మమిత్రేణ ధరేయం బాధితాధునా సత్యం నాస్తి తపశ్శౌచం దయాదానం న విద్యతే ఉదరం హరిణో జీవ వరాకాః కూటభాషిణః మందాః సుమందమతయో మందభాగ్యాహ్యుపద్రుతాః పాఖండ నిరతాః సంతో విరక్తాః సపరిగ్రహాః తరుణీ ప్రభుతాగేః శ్యాలకో బుద్ధిదాయకః కన్యా విక్రేణ లోభాత్ దంపతీనాం చ కల్కనం ఆశ్రమాయ వనేరుద్ధ తీర్థాని సరితస్తథా దేవతాయతనాన్యత్ర దుష్టైర్నష్టాని భూరిశ నయోగీనైవ సిద్ధో వా నజ్ఞానీ సత్క్రియో నరః కలిదావానలేనాద్యా సాధనం భస్మతాం గతం అత్తశూలా జనపదాః శివశూలా ద్విజాతయ కామిన్యకేశశూలిన్యః సంభవంతి కళావిహ ఏవం పశ్యన్ కలేర్దోషాన్ పర్యతన్నవనీ మహాన్ యామునం తతమాపన్నో యత్ర లీలాహరేరభూత్ తత్రాశ్చర్యం మయా దృష్టం శ్రూయతాం తన్మునీశ్వరాః ఏకా తు తరుణీ తత్ర నిషన్నాఖిన్న మానసా వృద్ధౌ ద్వౌ పతితౌ పార్శ్వే నిశ్వసంతావచేతనౌ శుశ్రూషంతి ప్రబోధంతి రుదతి చ తయో పురః దశ దిక్షు నిరీక్షంతి రక్షితారం నిజం వపు వీజ్యమానా శతస్త్రీభిః భోజ్యమానా ముహుర్ముహుః దృష్ట్వా దూరాద్ గతః సోహం కౌతుకేన తదంతికం మాం దృష్ట్వా చోత్థితా బాలా విఫలా చాబ్రవీద్వచ బాలోవాచ. చేతులు కింద పెట్టేయండి, ధ్యానముద్రలోకి రండి. మూడు సార్లు ఓంకారము, శ్వాసను చూస్తూ ఓంకారం చేయండి. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం అన్నీ రాసిన తర్వాత కూడా వేదవ్యాసుడికి నేను మానవ జాతికి అందించదలిచినటువంటి విద్యను అందించలేకపోయాను అనేటటువంటి ఆర్తి మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియక అవస్థపడుతున్నప్పుడు నారదుడు వచ్చాడు. సరస్వతి నది ఒడ్డున కూర్చున్నటువంటి వేదవ్యాసుడికి, అంచేత అందరి దగ్గరికి నారదుడు రాడు, సరస్వతి నది ఒడ్డున కూర్చున్న వాళ్ళకు వస్తారు. సరస్వతి నది అంటే జ్ఞానము, జ్ఞానం కావాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాడికి
నారదుడి యొక్క దర్శనము సహజంగానే కలుగుతుంది. వచ్చి నువ్వు అన్నీ చెప్పావు కానీ గురుచరిత్ర చెప్పలేదు. గురుచరిత్ర అంటే ఏమిటి? నువ్వు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తన జీవితంలో సాధించుకున్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అన్నది నువ్వు చెప్పలేదు, ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు నువ్వు. అందువల్ల నీకు బాధగా ఉంది. ఇంచేత నువ్వు చెప్పింది ప్రాక్టికల్గా ఉందా లేదా అన్నది నిరూపించాలి బాహ్య జగత్తులో. అప్పుడు కృష్ణుడి యొక్క కథ రాస్తాడు. కృష్ణుడి యొక్క కథ అనేసరికల్లా కృష్ణం ద్వైపాయనం వందే కంటే ముందే ఉంది, కృష్ణం వందే ప్రధాసుతం, దానికంటే అటువైపు ముందు కృష్ణం వందే వ్రజప్రియం. వాడు గుర్తొస్తాడు, వాడు గుర్తు రాకూడదు. ఈ క్లాసు జరుగుతున్నప్పుడు మీకు యశోదానందుడు అనేటువంటి కృష్ణుడు గుర్తు రాకూడదు, రుక్మిణి కృష్ణుడు గుర్తు రాకూడదు, సత్యభామ కృష్ణుడు గుర్తు రాకూడదు, అర్జునుడి యొక్క స్నేహితుడైనటువంటి కృష్ణుడు గుర్తు రాకూడదు. మీరు అది ముందు కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చెప్పాడు? కృష్ణం నారాయణం వందే, ముందు అది చెప్పాడు. మేము ఏ కృష్ణుడు గురించి చెప్తున్నాము అంటే నారాయణ తత్వమైనటువంటి కృష్ణుడు గురించి మాట్లాడుతున్నాను తప్ప వ్రజభూమిలో పుట్టినటువంటి కృష్ణుడు గురించి మేము మాట్లాడటం లేదు. వ్రజభూమిలో పుట్టినటువంటి కృష్ణుడు, ద్వైపాయనైనటువంటి కృష్ణుడు, పృథాసుటుడైనటువంటి కృష్ణుడు, ఇవి మూడు స్థితులు, చేతనత్వం యొక్క స్థితులు. ఇక్కడ జోడినటువంటి వాళ్ళందరూ కూడా పృథాసుతులే. పృథాసుతులే అంటే ఏంటి? నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత, గీతలో అంటాడు హే అచ్యుత. ఆ మాట ఎంత జాగ్రత్తగా వాడాడో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృష్ణ అనలేదు, యదునందన అనలేదు, ఏమీ అనలేదు. అన్నదేంటి? అచ్యుత అంటే చ్యుతుడు కానటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. మనము చ్యుతి చెందినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ శాంత స్థితి, ఆ పరమానంద స్థితి, ఆ గురుస్థితి, ఆ మౌన స్థితి నుంచి చ్యుతిలో అయిపోయాం మనం. ఆశ్రమంలో ప్రవేశించగానే మౌనంగా ఉండమనేది ఎందుకు? అచ్యుత స్థితిలోకి వెళ్తారని మీరు. ఇంకేత ఇంకా ఆశ్రమంలోకి ఎప్పుడొచ్చినా కూడా మాట్లాడకండి ఎవరు. ఇంకోటి ఏం చెప్పాను, ఎన్నిసార్లు మీరు ఆశ్రమం లోపలికి వస్తే అన్నిసార్లు మీరు స్థల ప్రదక్షిణ చేయాలి. ఎందుకు స్థల ప్రదక్షిణ చేయాలి అన్నదానికి 40వ శ్లోకంలో ఉంది చూడండి. దశ దిక్షు నిరీక్షంతి రక్షితారం నిజం వపుహు, దశ దిశలను రక్షించేటటువంటి తన ప్రభు అయినటువంటి వాడిని దశ దిశలు చూస్తుందిట, అన్ని వైపులా చూస్తుంది. దశ దిశలు ఏంటి? ఈ స్థల ప్రదక్షిణ
ఉప్పుమా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పినా మీకు అర్థమైపోతే బలవంతంగా చేయండి. అదొక రూల్ లాగా పెట్టుకోండి మీరు. ఎప్పుడు ఎవరు వచ్చినా కొత్త వాళ్ళైనా సరే మాకు తెలియదు అనకండి, అక్కడ రాసే ఉన్నాయిగా మంత్రాలన్నీ. భాగవతం వింటే లాభం లేదు, ఆచరిస్తే లాభం. ఇంకేత ఆచరణను మొదలెడుతున్నాం మనం. భాగవతం చదివాం కనుకే ఈ రూల్ పెట్టాను నేను. ఇప్పుడు లాస్ట్ వీకే చదివాను నేను ఇది. అంతవరకు నాకు ఐడియా లేదు భాగవతంలో ఎన్నెన్ని ఉంటాయో. ఈ శ్లోకాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. దశ దిక్షు నిరీక్షంతి రక్షితారం నిజం వపు, తన శరీరాన్ని రక్షించేటటువంటి పరమాత్మను 10 దిశల నుంచి చూస్తోన్నది. మనం అదే చేయాలిగా. మన శరీరాలు కూడా రక్షణ కావాలనేగా మనం కోరుకుంటున్నాం. డైరెక్ట్ గా ఆశ్రమంలోకి వచ్చేస్తే మీకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మీరు 10 దిశలు చూడండి. 10 దిశల్లో ఏంటుంటాయి? ఒకటి పైన, ఒకటి కిందన. అది ఇక్కడ అక్కడ చేస్తాం. ఇక్కడ పైకి చూస్తాం కదా, అటువైపు నుంచి కూడా పైకి చూస్తాం మనం, కిందకి చూస్తాం. ఇంచేత ఆ స్థల ప్రదక్షిణ అనేది భాగవత సాధన అన్నది అర్థం చేసుకోండి. రథం స్థాపయ మెచ్యుత, అచ్యుత స్థితిలో ఉంటే మీ రథాన్ని కరెక్ట్ స్థితిలో పెడతాడు. మీ రథం అంటే ఏంటి? మీ శరీరం. మనకున్నటువంటి రథం మన శరీరమే. ఆత్మానం రథినం విద్ధి ఉపనిషత్తులో చెప్తాడు. ఈ శరీరమే రథాన్ని, ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడిపించేవాడు ఆత్మ. ఆ రథాన్ని నడిపించేవాడు ఆత్మ కనుక కృష్ణుడు అర్జునుడికి సారథయ్యాడు. రథాన్ని నడిపించేవాడు ఆత్మ అయితే. ఇప్పుడు ప్రస్తుతం మన రథాన్ని ఎవరు నడిపిస్తున్నాడు? ఆత్మ మాత్రం నడిపించటం లేదు, మన కోరికలు నడిపిస్తున్నాయి. ఆ కోరికలు కూడా ఎంత బలహీనమైనటువంటి కోరికలంటే ఆ కోరిక తీరాలి అనేటటువంటి పట్టు కూడా ఉండదు. మీరు చాలా జాగ్రత్తగా మనం ఉన్నటువంటి స్థితిని చూడండి. ఆ స్థితి ఏంటి అంటే కోరికలు మాము తరుణి. తరుణి అంటే ఏంటి? యవ్వనంలో ఉన్నాయి కోరికలు. కోరికలకి కావలసినటువంటి జ్ఞాన వైరాగ్యాలు వృద్ధాలు అయిపోయి నేల మీద పడి ఉన్నాయి అంటాడు. వృద్ధౌ ద్వౌ పతితౌ పార్శ్వే నిశ్వసంతావచేతసౌ. ఇటు జ్ఞానము అచేతనం అయిపోయింది మనకి, వైరాగ్యము అచేతనం అయిపోయింది. ఇవి రెండూ లేనటువంటి వాడు జీవితంలో దేనికి ఉపయోగించుకోలేడు. చదువుకోవాలి, టీవీ మీద సినిమాల మీద స్నేహితుల మీద వైరాగ్యం ఉండాలి, ఉద్యోగంలో బాగా పేరు తెచ్చుకోవాలి, ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి, వైరాగ్యం ఉండాలి కదా. కానీ మనకు రేపటి నుంచి చేస్తాం. సిగరెట్ మానేయండిరా బాబో అని నేను ఆరుస్తూ ఉంటే ఎప్పటి నుంచి మానేస్తారు? నెక్స్ట్ బర్త్ నుంచి మానేస్తారు. ఇంచేత వృద్ధంలో ఉన్నటువంటి జ్ఞానము వైరాగ్యము అవి కూడా అచేతనంగా ఉన్నాయంటున్నాడు. పాపం భాగవతం రాసినప్పుడు ఈనాడు కలిలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల యొక్క మానసిక స్థితిని అవపాసన పెట్టేసినటువంటి మహా దయాళు ఆయన. అసలు దయ ఎందుకు అంటే అలాంటి వాళ్ళకు కూడా మూర్ఛపోయి ఉన్నాడు వాడు, చెయ్యను అంటున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. వాడికి నేను ఎలా హెల్ప్ చేయగలను అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆ యుగంలో. ఇంచేత ఈ రెండూ చాలా జాగ్రత్తగా మీరు పాటించండి. అత్యుత స్థితిలోకి వెళ్ళి మీ రథసారథి కృష్ణుడు అవ్వాలి అంటే మీరు మౌనంగా ఉండాల్సిందే. మౌనం లేని చోట కృష్ణుడు రాలేడు. రెండోదేంటి? స్థల ప్రదక్షిణ. అవి రెండూ ఆశ్రమంలోకి ఎంట్రీకి కండిషన్స్. మీరు ఎన్నిసార్లు బయటికి వెళ్ళి ఎన్నిసార్లు లోపలికి వస్తే అన్నిసార్లు మంచిది. స్థల ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని చెప్పి బయటికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ లోపలికి రావటం మానేయకండి. రోజుకి ఎన్నిసార్లు చేస్తే అంత మంచిదని అర్థం అవుతే అది తప్ప అన్ని చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి భక్తిని, భక్తి అంటే నేను చాలాసార్లు చెప్పాను, భగవంతుడి మీద భక్తే కాదు, మనకి దేని మీద భక్తి ఉంది? ధనం మీద భక్తి ఉంది. నిజంగా ధనం మీద భక్తి ఉందా? ఆలోచించుకోండి మీరు సిన్సియర్గా. కష్టపడకుండా డబ్బు వస్తే భక్తి ఉంది మీకు ఆ డబ్బు మీద. కష్టపడకుండా మాత్రం ఉత్తిన డబ్బు ఇచ్చేస్తే ఓకే. కష్టపడాలి అంటే నాట్ ఓకే. అంటే భక్తి దేని మీద ఉంది మీకు? భక్తి అనేది మీరు ఒకటి గుర్తుంచుకోండి, భక్తి యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏది లేకపోతే మీకు ఊపిరి సలపదు, జీవించలేరు, అది భక్తి. అలాంటి భక్తి దేని మీదైనా మనకి ఉన్నదా? అది లేకపోతే ఇంకా నేను బతకలేను మాస్టర్, చేయి వెళ్ళబోతుంది ఎందుకు? ఒక్కదాని మీద ఉందని మాత్రం నాకు అనిపిస్తుంది. మా కాలేజీలో కొంతమంది మా కొలీగ్స్ అనుకున్న మాట పెట్టి అనిపించింది, వెధవది చింతపండు ఎండు మిర్చి నూనె లేకపోతే ఇంకా బతికెందుకు రామకృష్ణ అన్నది నాకు అనిపించింది. కరెక్ట్ అండి. అనకపోయినా మీరు అదే అంటున్నారు, నోట్తో అనక్కర్లే మీరు. ఇంకా దేని మీద భక్తి ఉంది మనకి? ముప్పై ఒకటో శ్లోకంలో చెప్పాడు పాపం, అది కూడా తెలుసు వ్యాసుడికి, రామకృష్ణ వేణుగోపాల నగర్లో సప్తఋషి ఆశ్రమంలో ఈ మాట చెప్తాడు అని. మళ్ళా తను చెప్పాడు అనుకుంటే బాగుండదు, నేను చెప్తానని చెప్తే బాగుంటుంది అని కొటేషన్ పడేశాడు అక్కడ. ఉదరం భరిణో జీవా. ఉదరం భరిణం అంటే పొట్ట నింపుకోవటానికి తప్ప మీకు కంప్యూటర్ సక్కర్లేదు. ఇంజనీరింగ్ ఎందుకు చదవాలి? పొట్ట నింపుకోవడానికి. మీ కొడుకు ఎందుకు పాస్ అవ్వాలి? పొట్ట నింపుకోవడానికి. మీకు వచ్చే అల్లుడు డబ్బున్నవాడు ఎందుకు అవ్వాలి? వీలవుతే మీకు కూడా అప్పుడప్పుడు వీలవుతే, లేకపోతే అల్లుడికి మామ డబ్బున్నవాడు ఎందుకు అవ్వాలి? వీలవుతే అప్పుడప్పుడు. ఉదరం భరిణో జీవా వారకాహ కూటభాషిణ. పోనీ పైకి ఎలా చెప్తారు? దాని మీద ప్రేమ ఉన్నట్టు చెప్పారు. వచ్చినప్పుడు అందరూ లెక్చర్లు ఇచ్చేవాళ్ళే, ఫిలాసఫీలు చెప్పేవాళ్ళే. మన జీవితాలు చూసుకోండి, ఇది పక్క వాళ్ళని చూసుకోవద్దు. ఇది నేను మీకు చెప్తూ ఉంటే నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా, నా జీవితం కూడా అంతే కదా. ఎంత అద్భుతంగా ఆ భాగవతం అందరికీ పనికొచ్చేటటువంటిది. అది ఫలానా మతం వాళ్ళకి, ఫలానా జాతి వాళ్ళకి అనేం కాదు. ఈ లక్షణాలు లేనటువంటి మనిషి ఎక్కడున్నాడు? అన్నిటికంటే ఏంటి, భక్తిహీనులైనటువంటి మనుష్యులు. భక్తి అనేసరి కల్లా మళ్ళా మనకు జాడ్జే ఉంది, భగవంతుడి మీదే భక్తి. రాజనీతిజ్ఞులకు దేని మీద భక్తి ఉంటుంది? పోస్ట్ మీద, కుర్చీ. ఎన్ని వేషాలైనా వేస్తాడు, ఎన్ని ప్రమాదాలైనా ఎన్నుకుంటాడు. మనం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఇస్తానంటే నాకు నాకు వద్దు బాబు అన్నాను. ఎందుకు ఎందుకు వద్దన్నాను? బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అంటే దేని మీద భక్తి లేదు నాకు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద పోస్ట్ లేదు. ఎలాంటి పోస్ట్ కావాలి నాకు? గవర్నమెంట్ పోస్ట్ కావాలి, బాధ్యతారహితమైనటువంటి పోస్ట్ కావాలి. మన మానసిక స్థితిని మీరు అంచనా వేసుకోండి. మీరు ఎలాంటి మీ కోరికలు ఉన్నాయో, అలాంటి వాడికి మీ ఆశలు దేని మీద ఉన్నాయో. బాధ్యతలు అక్కర్లేదు, మీ అంతటి మీరు ఏ పని చేయరు. పని చేస్తున్న వాళ్ళని కించపరుస్తారు, పని చేస్తున్నవాడు మీ దృష్టిలో మహామూర్ఖుడు. కానీ వీడికి ఏం కావాలి? వీడి మాట అందరూ వినాలి. వీడేమంటే అది జరిగిపోతూ ఉండాలి, ఆఫీస్లో అయినా ఎక్కడైనా. మీరేం కోరుకుంటే అది జరిగిపోతూ ఉండాలి కదా. ఇది ఆ శ్లోకంలో చెప్తాడు, సత్యం నాస్తి తపశ్చౌచ్యం దయాదానం న విద్యతే ఉదరం భరిణో జీవా వారకాహ కూటభాషిణ. ఎక్కడైనా ఏదైనా ఒకటి ఇవ్వవలసి వస్తే ఇవ్వడు, కానీ వాడికి అందరూ ఇవ్వాలి. ఆ సైకలాజికల్ మేకప్ ని భక్తి అంటాం మనం. భక్తి అనేది నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటే అది భక్తి. చాలా మంది నన్ను అడుగుతారు ఈ గురువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, ఈ స్మగ్లర్స్, రాజనీతిజ్ఞులు, డబ్బున్న వాళ్ళు చేస్తారండి, మాలాంటి మంచి వాళ్ళని వెళ్తే మమ్మల్ని చూడటం లేదండి. వాళ్ళతో మిమ్మల్ని పీరు పోడ్చుకోండి. ఓ స్మగ్లర్ ఉన్నాడు, నోటేం రాయడు, రాయరు కదా, ఫలానా టైంకి వస్తూ అందజేస్తాను అంటాడు. అందజేస్తారా అందజేయరా? మీరేం చేస్తారు? మీ గురువుకి రోజుకి 4 గంటలు టైం ఇస్తానంటారు. గ్యారంటీగా మాస్టర్ అని 20 ఏళ్ల బట్టి 4 గంటలు టైం ఇస్తూనే ఉన్నారు. ఆ టైం ఎక్కడ పోయిందో నేను వెతుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి లెక్క వేయండి, రోజుకి 4 గంటలు చొప్పున 20 సంవత్సరాలు లో ఎన్ని గంటలు గురు సేవకి అంకితం చేయవలసి ఉన్నదో. స్మగ్లర్ గొప్పవాడా, మీరు గొప్పవాడా? ఆనెస్టీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గురువు దృష్టిలో చెప్పిన టైంకి ఎంత ప్రమాదమైనా సరే వాడు కావాలంటే ప్రాణం ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏంటి, వాళ్ళు ఒకవేళ పట్టుబడితే ఎప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళ ఆచూకీలు వాళ్ళు చెప్పరు. మనం పట్టుబడకముందే చెప్పేస్తాం, మనమే కావాలంటే వాళ్ళకి చెప్పేస్తాం కూడా. క్యారెక్టర్ సత్యం నాస్తి, వాళ్ళకుంది క్యారెక్టర్. అక్కడ ఒక మాట మీద కట్టుబడి ఉండటమే కదా సత్యం అంటే. మనకి ఏదైనా ఉందని అంతా శూన్యమే అనుకుని మనమేమంటాం, ఆ గురువు దగ్గరికి అవన్నీ ఉన్నటువంటి వాడు వెళ్తూ ఉంటే వాడిని చూస్తాడా, మన్ని చూస్తాడా? నన్ను చూడటం లేదండి. మీరు జస్ట్ అంచనా వేసుకోండి. ఆ శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకము నేను ఎత్తి చూపించినవి మీరు కంటతా పట్టాలి. నా కోరిక ఏంటి, రేపు మీరు ఈ భాగవతాన్ని ప్రజల వద్దకి మీరు తీసుకెళ్ళాలి. ప్రజల వద్దకి ఇంత డీటెయిల్గా మీరు తీసుకెళ్ళక్కర్లే. నేను చెప్పిన శ్లోకాల మీద స్ట్రెస్ చేసి మన జీవితాలు కూడా అలా ఉంటే ఉండుండవచ్చు కాక, దాన్ని వదిలేద్దాం. కనీసం ఒక మంచిదాన్నైనా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన జీవితాలైనా ఎప్పుడైనా అప్పుడు మారుతాయి. అంచేత ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఏంటి, సత్యం నాస్తి తపశ్శౌచం దయాదానం న విద్యతే ఉదరం భరిణో జీవ వరకాహ కూటభాషిణ. ఇలాంటి వాళ్ళ దగ్గరికి, ఇలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అంటే సత్యం లేనటువంటి వాళ్ళు, తపస్సు లేనటువంటి వాళ్ళు, శౌచం లేనటువంటి వాళ్ళు, దయ లేనటువంటి వాళ్ళు, దానం లేనటువంటి వాళ్ళు, ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు ప్రపంచంలో వాళ్ల వాళ్ల స్థాయిలో చాలా గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు. దయ ఉన్నవాళ్ళు ఎవరు? దయ ఉన్నవాళ్ళు దయ ఎవరికి ఉండాలి? బలహీనుడికి ఉండాలా, బలవంతుడికి ఉండాలా? బలహీనుడికి దయ ఉంటే పర్వాలేదా? బలహీనుడికి దయ తప్ప ఇంకే ఉండదు, వాడి చేతొచ్చిందే దయ. అంచేత దయ అనేది ఎవడికి ఉండాలి? బలవంతుడికి దయ ఉందా లేదా? వాడి గ్రూపు వాడి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఈగవాలని ఎవడు, వాడు వాడు ఎంత అధోపం చేసేసినా. సెంట్రలైజ్డ్ దయ కావచ్చు అది, కానీ మనకంటే చాలా బెటర్ అది. ఏవైనా అయినా కలిసి మునిగిపోతారు తప్ప ఈ గుండాలు వాళ్లల్లో ఆ యూనిటీ ఉంటుంది, ఆ దయ. అందువల్ల వాళ్ళు జీవితాన్ని సాధిస్తున్నారు. మీరు ఎన్ని కబుర్లు చెప్పుకున్నా వాడు అలా వెళ్తూ ఉంటే వీళ్ళు నోరు మూసి కూర్చోవలసిందే, వెనకాతలు మాట్లాడాల్సిందే. ఎవడేం మాట్లాడినా అక్కడ వెళ్ళి మాట్లాడటానికి దమ్ములేవి? ఎందుకు దమ్ము లేదు? ఉదరం భరిణో జీవా, కడుపు నిండిపోతే నాకు చాలు, మిగతా ఏం అక్కర్లేదు. వాడు కడుపు నిండిపోతే చాలు అనుకునేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు నేను నా తాలూకు వాళ్ళు, ఇంకా నా గ్రూప్ వాళ్ళందరూ కూడా పైకి రావాలి. అది రైటా తప్ప నీ దృష్టిలో తప్పు కావచ్చు, అది భగవంతుడి దృష్టిలో మాత్రం తప్పు కాదు. ఇంచేదంటే దట్ ఈస్ హౌ యు గ్రో. లివర్ ఉంది, లివర్ లోకి లివర్ కి సంబంధించినటువంటి పదార్థాలు వెళ్తేనే అది ఉండనిస్తుంది లోపల. ఇంకో పదార్థాలు వస్తే ఏం చేస్తుందని? బయటకి ఎప్పుడైతే తొయలేకపోతుందో అది క్యాన్సర్ అవుతుంది. మన జీవితాలలో ఇలాగే క్యాన్సరస్ ఆలోచనలు నింపుకుని క్యాన్సర్ గా కొత్త రోగాన్ని సృష్టించుకుందాం మనం. ఇంకా క్యాన్సర్ పోవాలంటే మన ఆలోచన విధానం మారాలి. ఈ శ్లోకాన్ని మీరు బాగా బాగా రిపీట్ చేసుకోండి. క్యాన్సర్ క్యూర్కి ఇది మంది, ఇది మంత్రాలు భాగవతంలో ఉన్నవన్నీ కూడా. మంత్రం అంటే ఏంటో తెలుసా? మననం చేసుకుని దాని అర్థాన్ని తెలుసుకుంటే మంత్రం అవుతుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం అంటే రిపిటిషన్, తిరిగి తిరిగి ఆలోచించటం. ఇంచేత సత్యం ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఏమో నిన్న లాస్ట్ క్లాస్ లో మీరు చెప్పింది చూసి చెప్పారు, నాకు గుర్తులేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు. శౌచం, దానం, దానం దానం బాగా చేస్తారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికే అంటారు. మీరు ముందు మీ దగ్గర ఉంటే కదా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికో దేనికో చేసేది. మన భాష దాన్ని ఏమన్నంటే కూట భాషన. డబ్బున్నవాడు ఎవరికైనా దానం చేశాడనుకో, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టని దానం చేశాడుగా అంటాం మనం. మన మానసిక స్థితి ఎలా ఉందో అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేశాడు, కానీ వాడు దేనికి చేయలేదు అంటాడు, దానం చేయాలని చేయలేదు. పోనీ నువ్వు దేనికైనా చేసావా? నా దగ్గర ఉంటేగా అంటావు. సరిపోయింది, కూట భాషణం అంటే అది. ఈ సైకలాజికల్ మేకప్ అర్థం చేసుకోండి. మనలో ఉన్నటువంటి మన కోరికలు తీరకపోవటానికి అనేక కారణాల్లో ఈ కారణాలు. దీన్ని బాగా మననం చేసుకోండి. లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను దాన్ని టేప్ మళ్ళా తీసి ఆ బిట్టి మళ్ళా డిస్కస్ చేసుకోండి. మీరు యాజ్ యూజువల్ ఈ సమయదానం ఇచ్చినట్టే, అంశదానాలు ఇచ్చినట్టే, ఇది కూడా కూట భాషణ. మరి ఏం చేస్తారో మీరు చూడండి. సత్యం నాస్తి తపశౌచం దయాదానం న విద్యతే ఉదరం భరిణో జీవ వరకాహ కూట భాషణ. ఇక్కడ సాధనాత్మక జీవితంలో కూడా, మొన్న ఒక ఫోన్ వచ్చింది, గాయత్రి మంత్రం చేసుకోమన్నాను ఒకళ్ళని ఒక ఊళ్ళో. మా ఇంట్లో వాళ్ళు చేసుకొని ఇవ్వటం లేదు, ఏం చేయమంటారు మాస్టారు? అది ఇంట్లో వాళ్ళు సినిమాకి వెళ్ళొద్దంటే వెళ్ళావా లేదా? ఇంట్లో వాళ్ళు స్నేహితులతో మాట్లాడొద్దంటే మాట్లాడేవా లేదా? మాట్లాడాను మాస్టారు. మరి ఇంట్లో వాళ్ళు గాయత్రి చేయొద్దంటే ఎందుకు మానేశావు? ఎందుకు మానేస్తాం? కూట భాషన, వేషాలంతే. మీకు చెయ్యాలని ఉంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నా చేస్తారు. మీరు ఈ మానసిక స్థితి గుర్తుంచుకోండి. ఇది ఎందుకు చెప్తాను అంటే, ఇష్టాన్ని ఇక్కడ భక్తి అన్నాడు. భక్తి అనే మాట ఇక్కడ ఇష్టాన్ని అన్నాడు. మీకు ఏది ఇష్టం అవుతుందో దాన్ని ప్రపంచంలో ఎవడు వద్దన్నా మీరు చేస్తారు. అందుకే ఈ ఆశ్రమంలోనే కాదు, హరిద్వార్లో కూడా గురువు గారిని కొన్ని ప్రశ్నలు అడగరు వాళ్ళు. ఇది చెయ్యొచ్చా గురువు గారు అని. ఎందుకు అడగరు?
ఇచ్చారంటే ఆయన ఖచ్చితంగా చేయొద్దంటారు. వీళ్ళకేమో అది చెయ్యాలనుంది అంతే చెప్పకుండా చేసేస్తారు.
భక్తి అంటే అర్థమవుతుందా ఇది? కానీ ఈ భక్తి ఇష్టము రెండు వృద్ధ శృతుల మీద ఆధారపడి ఉంది అన్న దానికి చెప్తున్నాను నేను ఇదంతా. ఇప్పుడు ఇవాళ చెప్పబోయేదానికి ఏం జరిగింది అక్కడ యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుడు తన లీలలు చూపించినటువంటి ప్రదేశంలో వెళ్ళట నారదుడు ఏం చూసుకుంటో పృథ్వీ మీద జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా తీర్థాలలో ఎలా ఉన్నాయో చూశాడు, ఆశ్రమాలు ఎలా ఉన్నాయో చూశాడు, రాజులు ఎలా ఉన్నాయో చూశాడు, దంపతులు ఎలా ఉన్నాయో చూశాడు, పిల్లలు ఎలా ఉన్నాయో చూశాడు, అవంతా పైన మనం చెప్పుకుందాం. మనం ఇక్కడ ఏం బాగలేదు, స్వయముగా శ్రీకృష్ణుడు అవతరించినటువంటి స్థలంలో ఎలా ఉందో చూద్దామని యమునా నది ఒడ్డుకి వెళ్ళట అక్కడ భక్తి కనిపించింది వాడికి. కానీ భక్తి యొక్క ఇద్దరు పుత్రులు ఏ స్థితిలో ఉన్నారు? వృద్ధా స్థితిలో, అచేతన స్థితిలో, ఊపిరి మాత్రం ఆడుతున్నట్టు డీప్ కోమాలో ఉన్నారు. మన భాషలో జ్ఞానము వైరాగ్యము దేని మీద ఉంది? పరమ కోమాలో ఉంది. ఏంటి వైరాగ్యము జ్ఞానము మనకి ఎప్పుడు వస్తాయి? అందరినీ ద్రాక్షపళ్ళు అయినప్పుడు జ్ఞానము వైరాగ్యము సడన్ గా జ్ఞానోదయం అయిపోతూ ఉంటుంది మనకి. జ్ఞానోదయం ఎప్పుడవుతుంది అంటే అందకపోయాక. అందరినీ ద్రాక్షపళ్ళు నిరంతరము కూడా అత్యుత స్థితి, జరిగితే జరుగుతుంది, జరగకపోతే నో ప్రాబ్లం అనేటటువంటి నిరంతర మానసిక స్థితే భాగవత విద్య. ఈ మొత్తం భాగవతంలో చెప్పదలుచుకున్నది, మీ చేత ఆచరణ చేయించదలుచుకున్నది ఇది ఒక్కటే పాయింట్. ఏంటా ఒక పాయింట్? ఏది జరిగినా ఫలితం ఎలా ఉన్నా కూడా నీ బాధ్యతను నువ్వు పూర్తిగా నిర్వర్తిస్తావు, 100% నిర్వర్తించాలి. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు అన్న భావన వచ్చేసరికల్లా మన కూటభాషిణ ఏం చేస్తాం మనం? 70% ఎఫెక్ట్ ఉండదు ఇంక అక్కడ. అంతా కూడా ల్యూక్వామ్ యాటిట్యూడే ఉంటుంది, వేడి ఏమి ఉండదు. ఇంచేత ఆ యువతి దగ్గరికి వెళ్ళి ఈ నారదుడు అడుగుతాడు, తల్లి ఏంటి ఇలా నువ్వు బాధపడుతున్నావు, పదివేపులా స్థల ప్రదర్శనలు చేస్తూ. ఏంటా శ్లోకం? దశ దిక్షు నిరిచ్ఛంతి రక్షితారం నిజం వపు వీజ్యమానా శతస్త్రీభిర్ భోజ్యమానా ముహుర్ముహు. శతస్త్రీభిర్ ఆ యువతికి 100 మంది స్త్రీలు వీస్తున్నారట. ఎవరు? భక్తికి 100 మంది స్త్రీలు వింజామరాలు వీస్తున్నారట. ఆవిడేం చేస్తోంది? భక్తి 10 దిశలు స్థల ప్రదర్శన చేసుకుంటుంది. ఎవరు ఈ 100 మంది స్త్రీలు? ఎవరు ఈ 100 మంది స్త్రీలు? పాపం నారదుడు కనిపించారు, మరి మనకు కనిపిస్తారు ఎక్కడైనా? మన కోరికలే, కోరికలు ఎన్ని ఉన్నాయి మనకి? మాస్టారు అడగకూడదు అనుకుంటున్నాను కానీ అని మొదలు పెడతాడు వీడు. మీరు చెప్పారండి ఏం అడగక్కర్లేదు, అన్ని అవే జరిగిపోతాయి కానీ అని మొదలు పెడతాడు. ఎన్ని కోరికలు కోరుతాడు వాడు? మినిమం 6 multiples of 100. అంచేత ఈ భక్తి అంటే కోరిక అని చెప్పాను కదా. ఈ భక్తి 100లాది కోరికలతో వీస్తూ ఉంటాం కనుక కోరికలు అలాగే ఉంటాయి పాపం. అవి యువతి, యువతి అంటే ఏంటి? పట్టులోనే ఉంటాయి. దెబ్బతిన్నదేంటి? ఇవే కుడి చెయ్యి ఎడం చెయ్యి. బాలోవాచ భోభో సాధో క్షణం తిష్ట మచ్చింతామపి నాశయ దర్శనం తవ లోకస్య సర్వదాఘరహరం పరం. ఓ మహాత్మా, ఒక్క నిమిషం ఆగు, నా సమస్యని కూడా నివారించు. మీ యొక్క దర్శనము సంసారం యొక్క అన్ని పాపాలను సర్వదా నష్టము చేసేస్తుంది. భగవంతుని యొక్క, భక్తుల యొక్క దర్శనము అన్ని పాపాలను భస్మం చేసేస్తుంది. వాళ్ళ ఫోటోలైనా అలాగే పనిచేస్తాయి. ఎందుకని ఈ ఫోటోలు పెట్టుకోవటం అని
సాయికి సాయి ఫోటోకి భేదం లేదు అని మనకి తెలుసా? మళ్ళీ ఎంతమందికి తెలుసు సాయికి సాయి ఫోటోకి తేడా లేదు? సాయిబాబాకి షిర్దీలో ఉన్నటువంటి ఉండేటప్పుడటువంటి షిర్దీ సాయికి ఆ సాయి యొక్క విగ్రహానికి కానీ ఫోటోకి కానీ తేడా లేదు అని ఎంతమందికి తెలుసు? మిగతా వారికి తెలీదా? తెలిసాక షిర్దీ సాయి వచ్చి ఆశ్రమంలో ఉన్నాడు అన్నాక మీరు ఎక్కడ ఉండాలి? మరి ఉండలేదు అంటే మీకు తెలిసినట్ట తెలియనట్ట? కూట భాషన. మన మాటలకి మన చేతలకి ఎంత తేడా ఉంటుందో అర్థం చేసుకో. అందుకని ఫలితాలు రావు, రిజల్ట్స్ అందుకు రావు. నువ్వు నోట్తో చెప్పొద్దు, నీ ఆచరణ చెప్పాలి. మృత్యు దగ్గర పడింది. చంద్రశేఖర మాశ్రయేమ కిం కరిష్యతి వయ్యమ అని శివలింగాన్ని పట్టు కూర్చున్నాడు. పంచలింగ ధ్వని ఉంది ఇక్కడ. ఎంతమంది మృత్యు దాటుతుందని మీ ఉద్దేశం? ఇంచేత ఆ కూట భాషణ ఉదరం భరిణో జీవా వారకా కూట భాషణ. దాన్ని రిపీటెడ్గా మన మీద మనం ఆపాదించుకోవాలి. ఇప్పుడు ఇంత చెప్పి నేను ఉద్యోగం మానకుండా కాలేజీకి వెళ్తున్నా అంటే నేను కూట భాషణే. నేను మీకంటే గొప్పవాడనేం కాదు, కానీ అనలైజ్ చేసుకుందాం మన్ని మనం. మనం అంటున్నటువంటి మాటకి, సాయి విగ్రహానికి, భగవంతుడి యొక్క భక్తులకి భగవంతుడు కంటే శక్తి ఎక్కువ. భగవంతుడు కర్మఫల ప్రదాత మాత్రమే. మనం ఎలాంటి పనులు చేస్తే అలాంటి ఫలితాలు ఇస్తాడు. కానీ భక్తులు ఏం చేయగలరు? గురువులు ఏం చేయగలరు?